പ്രളയപയോധിജലെ ധ്രുതവാനശിവേദം വിഹിതവഹിത്രചരിത്രമഖേദം കേശവാധൃത മീനശരീര ജയ ജഗദീശ ഹരേ കൃഷ്ണ ജയ ജഗദീശ ഹരേ ക്ഷിതിരതി വിപുലതരേ തവ തിഷ്ഠതി പൃഷ്ഠേ ധരണി ധരണ കിണ ചക്രഗരിഷ്ഠേ കേശവാധൃത കച്ഛപരൂപ ജയ ജഗദീശ ഹരേ ജയ ജഗദീശ ഹരേ വസതി ദശന ശിഖരേ ധരണി തവ ലഗ്ന ശശിനി കളങ്ക കളേവ നിമഗ്ന കേശവാധൃത സൂകര രൂപ ജയ ജഗദീശ ഹരേ ജയ ജഗദീശ ഹരേ തവ കര കമലവരേ നഖമദ്ഭുത ശൃംഗം ദളിത ഹിരണ്യകശിപു തനുഭൃംഗം കേശവാധൃത നരഹരി രൂപ ജയ ജഗദീശ ഹരേ ജയ ജഗദീശ ഹരേ ഛലയസി വിക്രമണേ ബലിമദ്ഭുത വാമന പദനഖ നീരജനിത ജനപാവന കേശവാധൃത വാമന രൂപ ജയ ജഗദീശ ഹരേ ജയ ജഗദീശ ഹരേ ക്ഷത്രിയ രുധിരമയേ ജഗദപഗത പാപം സ്നപയസി പയസി ശമിത ഭവതാപം കേശവാധൃത ഭൃഗുപതി രൂപ ജയ ജഗദീശ ഹരേ ജയ ജഗദീശ ഹരേ വിതരസി ദിക്ഷുരണേ ദിക്പതി കമനീയം ദശമുഖമൗളി ബലിം രമണീയം കേശവാധൃത രാമശരീര കേശവാധൃത രാമശരീര ജയ ജഗദീശ ഹരേ ജയ ജഗദീശ ഹരേ വഹ ശിവപുഷി വിശദേ വസനം ജലദാഭം ഹലഹതി ഭീതി മിളിത യമുനാഭം കേശവാധൃത ഹലധര രൂപ ജയ ജഗദീശ ഹരേ ജയ ജഗദീശ ഹരേ നിന്ദതി യജ്ഞവിധേരഹ ശ്രുതിജാതം സദയ ഹൃദയ ദർശിത പശുഘാതം കേശവാധൃത ബുദ്ധശരീര ജയ ജഗദീശ ഹരേ ജയ ജഗദീശ ഹരേ മ്ലേച്ഛ നിവഹ നിധനേ കലയസി കരവാളം ധൂമകേതുമിവ കിമപി കരാളം കേശവാ കേശവാധൃത കൽക്കി ശരീര ജയ ജഗദീശ ഹരേ ജയ ജഗദീശ ഹരേ വ
మనస్సుగా దశావతారాలు ఇవన్నీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎత్తినట్టుగా భావించి ఆ మహానుభావుడు అద్భుతంగా రాశాడు. దీనికి ఆధారం భాగవతం అని చెప్పడానికి ఇంతంతా చెప్పా. సంస్కృతంలో వేద వ్యాసుల వారు విడిచిపెట్టకుండా వరుసగా రాసిన శ్లోకములన్నీ ఈ అద్భుతమైన కావ్య గేయంగా రాశాడు ఆయన. కాకపోతే తన చమత్కారంతో అపూర్వమైన సౌందర్యం అద్దాడు. కొన్ని కొన్ని భావనలు మాట వరసకు కూడా అందం. ఏదో శోకరాకారం అన్నారనుకోండి, పందెవతారం అంటే ఏమర్థమవుతుంది? జయదేవుడు ఎంత అద్భుతమైన భావన చేశాడో తెలుసా? తెల్లని వరాహం, కోరలు తెల్లగా ఉన్నాయి. ఈ తెల్లని కోరల మీద భూమిని పెట్టాట. ఈ తెల్లని కోర చంద్రుడిలో ఉందిట, భూమి చంద్రుడిలో మత్సలం ఉందిట. అసలు ఎంత భావన అంటే, శశిని కళంక కళేవ నిమగ్న వసతి ధరణి దశనే తవ. అసలు అంత పెద్ద భూమి ఈ కోరకి అంటుకుపోయి ఇంత పిసరు మచ్చల కనపడిందంటే ఆయన కోర ఎంత పెద్దది, ఆ భూమి బతుకు ఎంత అయిపోయిందో ఆలోచించండి. అందుకే శశిని అంటే చంద్రుని యందు కళంక కళ ఇవ మగ్న అన్నాడు ఆయన. రామావతారం గురించి వర్ణిస్తూ పరమ దుర్మార్గుడు దశకంఠుడు దశ దిశలు జయించాడు. ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది మంది దిక్పాలకులు ఉన్నారు. ఆకాశానికి అధిపతి, భూమికి అధిపతి ఉన్నాడు. అంటే దశ దిశలకు 10 మంది అధిపతులు ఉన్నారు. ఈ దశ దిశల్లో ఉన్న వీళ్ళని ఏమంటారు? దిశాధిపతులు, దిక్పాలకులు. ఈ దిక్పాలకుల్ని జయించి కాళ్ల కింద పెట్టి నొక్కి పట్టి తొక్కి పట్టి ఏడిపించాట దుర్మార్గుడు దశకంఠుడు. ఇప్పుడు రాముడు ఏం చేశాడు? వీడి తలలు నరికాడు. నరికి ఈ 10 తలలు ఈ దశ దిశల్లోనూ దశ దిక్పాలకులకి బలిచ్చినట్టు తల్లాట. అసలు ఏం ఊహండది? వితరసి దిక్షు రణే దిక్పతి కమనీయం దశముఖ మౌళి బలిం రమణీయం. ఈ భావన గురించి చెప్పాలంటే చాలాసేపు చెప్పాలి. ఒకప్పుడు ఓరి రావణ, దిక్పాలకులు నేర్పించావు కదా, ఈ దిక్పాలకులకు బలి అంటే ఇష్టం, నీ తలలు తెగొట్టి ఒక్కొక్క తల ఒక్కొక్క దిక్పాలకుడికి బలి కింద ఇస్తున్నా, కానీ బలి ఎలా ఉండాలి? రమణీయంగా ఉండాలి. రాముడు తలకాయ నరికితే ఎలా ఉందిట తల? ఎక్కడ రక్తము చెత్త చెదారం గందరగోళం లేకుండా నీట్గా పట్టుకెళ్ళి మామిడి పండు చేతిలో పెట్టినట్టుగా ఉంది. బలి కూడా రమణీయమైన బలి అన్నారు. కొంతమంది తలకాయ నరుకుతారు బాబోయ్, ఆ కబేళా దగ్గర జుగుప్సగా ఉంటుంది, ఆ జంతువు పడిపోవడం, రక్తం కారిపోవడం, తలకాయ దూరంగా పడడం, కొట్టుకోవడం ఉంటాయి. రాముడు చంపడం కూడా, ఆ వధ కూడా రమణీయంగా ఉందిట. ఆ ఊహ ఎంత గొప్ప! హాయిగా నిద్రపోతున్నట్టుగా ఉన్న వీడి తలకాయలను పెట్టుకెళ్ళి ఇబ్బంది లేకుండా నరికి బలిచ్చేట. ఇలా ఇంకొకటేమిట్లండి, ఇక నేను చెప్పాలంటే, నేను జయదేవుడిని తలుచుకుంటే మళ్ళీ అదో పరవశత్వంలో గడిపోతాను. జయదేవుడి యొక్క కవిత్వం చదివి చదివి జీర్ణించుకుపోయింది అనమాట నాకు. అసలు ఆ ఊహలే వేరు. నాకు కృష్ణుడంటే ఇష్టం, అందులో జయదేవుడి గీతాలంటే ఇష్టం. జయదేవుడి గీతాల్లో ఇంకొక అత్యద్భుతమైనటువంటిది ఏంటో తెలిసిన, ఒక్కసారి కృష్ణుడిని చూచి కృష్ణుడితో ఆడుకున్నటువంటి గోపిక ఇంకొకళ్ళు తోలికి వెళ్ళదు. కృష్ణుడి ముఖం చూచిన, కృష్ణునితో క్రీడించినటువంటి గోపిక మాట వరసకు కూడా అన్యదైవం జోలికి వెళ్ళదట. యా రమిత వనమాలిన, వనమాలిన శ్రీకృష్ణునితో రమిత క్రీడించినటువంటి యా ఏ స్త్రీ ఉందో సా, ఆమె ఏం చేస్తుంది? ఆయన లేక నానా బాధ పడుతుంది. ఆ బాధ ఏమిటో 8 పదాల్లో రాశాడు. దానికి అష్టపది అని పేరు. అన్నీ కదుగిన ఒకటి చెప్పను మీకు. శ్రీకృష్ణుడు నల్లని కారుముబ్బు లాంటి రంగులో ఉంటాడు, అందమైన రూపంలో ఉంటాడు. ఆయన అంత అందంగా ఉంటాడు. అటువంటి శ్రీకృష్ణుడు లేనటువంటి స్త్రీలు, అంటే నీలమేఘఛాయా శరీరుడైన శ్రీకృష్ణునితో క్రీడించిన తర్వాత కృష్ణుడికి దూరమైనటువంటి గోపిక నిరంతరం విరహముతో కుమిలిపోతుంది, గుండాగిపోయినట్టు అయిపోతుందిట. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క గానం విన్నటువంటి స్త్రీ ఆ గానానికి దూరం అయిపోతే ఒంటికి విషం పూసుకుంటే ఎంత బాధపడుతుందో అంత బాధపడుతుంది. ఇలాంటి చాలా గొప్ప భావనలు ఉంటాయి. అలా ఆవిడ దెప్పి శ్రీకృష్ణుడిని వ్యంగ్యంగా దశావతారాలు వచ్చేలాగా యశోద స్తోత్రం చేసింది. నిజానికి యశోద తిట్టింది. ఈ తిట్టి ఏమైంది? దానికి అవతార స్తోత్రం అయ్యింది. దీనికి ఏమని పేరు? వ్యాజస్తుతి. వ్యాజస్తుతిర్ ముఖే నింద. వ్యాజస్తుతి అని ఒకటి ఉంటుంది, అనగా పైకి తిట్టినట్లు కనబడును, ముఖే ముఖమునందు నింద నింద కనబడును, కానీ అంతర్లీనంగా ఏముంటుంది? స్తోత్రం ఉంటుంది. పైకి తిట్టు, లోపల పోగడత, పైకి తిట్టు లోపల పెసరట్టు అన్నట్టుగా ఉంటుంది. అలా పోతన గారు తన కవిత్వంలో ఎక్కడైనా ఏ శత్రువు చేతనైనా పరమాత్మని తిట్టించాలంటే తిట్టినట్టు కనబడుతూ స్తోత్రమే రాస్తాడు. ఒక తల్లే కాదు, ఆఖరికి కంసుడు తిట్టినా అలాగే ఉంటుంది, కాలయవనుడు తిట్టినా కృష్ణుడికి అది స్తోత్రమే అవుతుంది. అంత గొప్ప స్తోత్రం అయ్యింది. ఇలా వ్యంగ్యంగా పలికి, ఒరే నిన్ను పట్టుకుని కట్టేస్తానరా అని కృష్ణుని తీసుకెళ్ళి రోటికి కట్టింది. ఆవిడ ఎంత అదృష్టవంతురాలు! చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది మునుల చిత్తాబ్జములను చిక్కడు శృతి లతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలం. లక్ష్మీదేవి ఆయన భార్య, ఆవిడ హృదయమునకు చిక్కడు, ఆవిడ కౌగిలికి చిక్కడు. సనక సనందనాదులు నిరంతరం మనస్సులో పెట్టుకు ధ్యానం చేస్తారు, అలా ధ్యానము చేసే యోగుల హృదయములకు చిక్కడు. వేదములు ఆయన్ని వర్ణిస్తాయి. వేదములు అనేటటువంటి పాశములకు, అంటే వేద మంత్రాలకు కూడా దొరకడు ఆయన, కానీ తల్లికి మాత్రం ఆవిడ ప్రేమభక్తి వల్ల రోటికి దొరికాడు. పక్కనుండే శివుడికి దొరకలేదు, వక్షస్థలం మీద ఉన్న లక్ష్మికి దొరకలేదు. ఆత్మధుడయ్యుప్పెంగిడి పద్మధుడును, నేను శ్రీ మహావిష్ణువు కొడుకుని, మా డాడీ నాకు బాడీ ఇచ్చిన డాడీ అని ఎప్పుడు జీడిలో అతుక్కుపోయే బ్రహ్మగారికి దొరకడు. గోపాలాంగన క్రియ కరుణ వడయ్యరు అఖిలేశ్వరు చేయన్, ఈ యశోదకి పట్టిన భాగ్యం వీళ్ళెవరికీ పట్టలేదు. జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానులచేతంబూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతం బోలెన్. జ్ఞానులకు మునీశ్వరులకు నిరంతరం దాన ధర్మములు చేసేవారికి కూడా దొరకడు, యోగాభ్యాసం చేసే ఎంతోమంది యోగులకు దొరకడు, అయినా ఒక్క తల్లికి మాత్రం దొరుకుతాడు ఆయన. భక్తులకు దొరికినట్టుగా పరమాత్మ ఇంకెవరికి దొరకడు. జ్ఞానులు మునులు దానులు యోగాభ్యాస తత్పరులు పొందలేని పరమాత్మని పొందడానికి భక్తి తప్ప మరొక మార్గం లేదు. అందుకే భక్తి కిన్న కరోతి అన్నాడు శంకరుడు. పట్టి ఎల్లబోటి పట్టి ఈతండని గట్టి తలపు తోడ గట్టిగాక పట్టి కడుపు పెక్కు బ్రహ్మాండములు పట్టు టెరిగనేని తల్లి ఏలకట్టు. ఇతడు సామాన్యుడు కాదు, అయినప్పటికీ ఆ తల్లి దృష్టిలో సామాన్యమైన బాలుడు. ఈ పిల్లాడు అందరిలాంటి పిల్లాడే, ఇదిగో ఆ పిల్లాడు ఈ పిల్లాడు ఈ పిల్లాడు ఎలాగో ఈ పిల్లాడు అలాగే పుట్టాడు నాకు నా కొడుకే అనుకున్నది. అందుకని అతన్ని సామాన్యుడిగా భావించింది కాబట్టి ఆ తల్లి రోటికి కట్టాలనుకున్నది. కానీ ఈ పట్టి సామాన్యుడు కాదు, ఇతడు గట్టాడు, వీడి కడుపులో లోకాలున్నాయి అనే విషయం తెలిస్తే ఆ తల్లి కట్టగలదా? కట్టలేదు. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? ఓ తాడు పట్టుకొచ్చింది, ఒక కొసేమో రోటికి కట్టింది, ఈ రెండో కొస పట్టుకొచ్చి నడుముకు కట్టబోయింది. తీరా నడుముకు కట్టబోతే ఈ తాడు పట్టుకొచ్చి అది రెండంగుళములు తగ్గింది, తాడు ఓన్లీ 2 inches తగ్గింది. ఇదేంటబ్బా పెద్ద తాడే పట్టుకొచ్చాను, రెండంగుళాలు తగ్గడం ఏమిటో అనుకుని మళ్ళీ ఇంకో తాడు పట్టుకొచ్చి ఈ తాడుకు ముడేసింది. మళ్ళీ మన వాళ్ళకి కొంతమందికి అప్రస్తుత ప్రసంగాలు అని ఉంటాయి. గురువుగారండి, వీడు లోపలికి వెళ్ళి ఇంకో తాడు పట్టుకొచ్చేదాకా కృష్ణుడు రోడ్డు దగ్గర ఉన్నాడండి, పారిపోలేదా అండి అంది ఒక ఆవిడ. బాబోయ్ నా భక్తులు కొంతమంది ఎంత గొప్పవాళ్ళు, చచ్చిపోతున్నాం వీళ్ళకి సమాధానం చెప్పలేక. వీళ్ళకి సమాధానం చెప్పడం ఎంత కష్టం అంటే, ఓసారి ఒక ఆయన హరికత్ చెబుతున్నట్ట, హరికత్ చెబుతూ ఓ చోట అడవిలో ఒక ఆకు ఓ మట్టి పెడ్డ, ఓ మట్టి పెడ్డ ఆకు స్నేహం చేసాయి, ఆ రెండు అనుకున్నాయిట. ఏమని, బాగా గాలి వేసినప్పుడు ఆకు ఎగిరిపోతుంది కదా, ఆకు ఆకు గాలి వేసినప్పుడు ఎగిరిపోతే నేను నీ మీద కూర్చుని నిన్ను ఎగిరిపోకుండా కాపాడతానందుకే మట్టి బిడ్డ. అప్పుడు ఆకంది, మట్టి బిడ్డ మట్టి బిడ్డ, నీ మీద వర్షం పడితే వర్షానికి నువ్వు కరిగిపోతావు కదా, అందువల్ల వర్షం వచ్చినప్పుడు గొడుగులా నీ పైన ఉంటాను, నువ్వు కరిగిపోవు, నిన్ను కాపాడతానందుకే ఆకు. ఈ విధంగా ఆకును మట్టి బిడ్డ స్నేహం చేసుకుని, వర్షం వచ్చినప్పుడు ఆకు మట్టి బిడ్డను కాపాడుతోంది, గాలి వచ్చినప్పుడు మట్టి బిడ్డ ఆకుని కాపాడుతుంది అన్నట్ట. ఎంతలో ఒక ఆయన లేచి, ఒకేసారి గాలి వాన వస్తేనో అన్నట్ట. అప్పుడు పద్మాకర్ గారి దగ్గరికి వస్తాయి, నేను చక్కగా ఎక్కడో చోట జాగ్రత్తగా లోపల పెట్టి దాస్తాను, ఏమిటి ఈ ప్రశ్న నన్ను చంపపోతే. కాబట్టి నా మాయదారి అనుమానాలు ఈ వీటన్నిటి పురాణములు విన్నాక ఎక్కడ నేను విచిత్రంగా ఉంటాను, బట్ ఏముండదు అది. నిజంగా నన్ను మీరు అడుగుతున్నప్పుడు ఇందులో అసత్యం ఆడారా గురువుగారు అనేటటువంటి అనుమానాలు కూడా కొందరికి వస్తాయి. హాస్యానికి చెప్పారు, అసత్యం అని కాదు, కానీ గురువుగారు నిజంగా చెప్పారా వేళకోళంగా చెప్పారా అనిపిస్తాయి. కానీ మయిలు వచ్చినప్పుడు శ్మశానానికి వెళ్ళినప్పుడు కట్టుకొట్టలతో స్నానం చేయాలని మార్కండేయ పురాణంలో ఉన్న శ్లోకం చెప్పాను. స్నాయిత చైలవాన్ ప్రాజ్ఞ కటభూమి ముపేత్యచ. శ్మశానములకు వెళ్ళిన వాడు ఇంటికి రాగానే ఈ వస్త్రములతో కూడా స్నానం చేయాలి, ఆ బట్టలు ఇప్పకూడదు, ఆ బట్టలతోటి స్నానం చేయాలి అనగానే ఒక ఆయన వచ్చి, గురువుగారండి నాకు ఇది అనుమానం అండి అన్నాడు. ఏమిటన్నాను, శ్మశానానికి వెళ్ళినప్పుడు నా జేబులో 2000 కట్ట 500 కట్ట ఉన్నాయండి, ఇప్పుడు మీరు బట్టతో స్నానం చేయమన్నారు, ఈ కట్ట ఏం చేయనండి అన్నాడు. నేను బట్ట అన్నాను కానీ కట్ట గురించి చెప్పాను, ఆ కట్టను అన్ని నా చేతిలో పెట్టమనండి, నేను జాగ్రత్తగా పెడతాను, నేనేం పట్టుకుపోను, నాకు ఇచ్చిన బంగారమే వాళ్ళ ముగ్గురికి ఇచ్చేసాను లేదా, ధర్మం తప్పకుండాను, ఈ కట్ట నేను పట్టుకుపోతానా. కాబట్టి ఏమిటో ఈ విచిత్ర ప్రశ్నలు. ఎవరిని ఇంట్లో భార్య ఉండదా, ఆవిడ చేతికి ఇస్తే ఆ 2000 కట్ట అట్టే పెడుతుంది, ఏదో మహాయితో గొలుసుకొనుకుంటుంది అంతే కదా, మొగుడికి తెలియకుండా మహాయితో గొలుసుకొనుకుంటారు అంతే, కాకపోతే తప్పుడు గొలుసుకోకుండా కొంచెం మంచి గొలుసుకొనుకుంటే మంచిది. అందువల్ల చిన్ని చిన్ని వెర్రి ప్రశ్నలు వేయద్దు. బట్టల్లో ఉన్న క్రెడిట్ కార్డులు, ఐడెంటిటీ కార్డులు, ఆధార్ కార్డులు, నిరాధార కార్డులు ఇవన్నీ తీసి జాగ్రత్తగా ఒక చోట పెట్టి వస్త్రములతో మాత్రమే స్నానం చేయండి, ఇంకా మిగతావన్నీ తీయకండి. ఎందుకంటే కొన్ని వందల ప్రశ్నలు విని విసిగిపోయనమాట. కాబట్టి ఏమిటంటే కేవలం వస్త్రములే తప్ప మిగతావన్నీ కూడా మనకు అక్కర్లేదు. పాడైపోయే వస్తువులు అంటే తీసి పక్కన పెట్టండి, మెడలో ఉన్న తాడి మాత్రం మొగుడు బతుకుండగా తీయకండి. తర్వాత సంగతి మీ ఇష్టం. గోవింద. కృష్ణుడికి తల్లి మీద అభిమానం, కావాలని ఇప్పుడు రోడ్లు కట్టించుకుంటున్నాడు ఆయన, కావాలని దొరికాడు ఇంత అల్లరి, ఎందుకు చేశాడు ఇంత అల్లరి, తనను తాను తల్లి ద్వారా రోటికి బంధింపజేయించుకోవాలి, అందుకని ఆవిడ ఇంకో తాడు తేవడానికి లోపలికి వెళ్ళినా ఈయన పారిపోకుండా అక్కడే రోజు దగ్గరే ఉన్నాడు. అస్మారు పారిపోతాడు ఆయన. ఇప్పుడు ఆవిడ లోపలికి వెళ్ళి ఇంకో తాడు పట్టుకొచ్చి ఈ తాడుకు ముడేసింది, మళ్ళీ కృష్ణుడి నడుము కట్టబోతే 2 inches రెండంగుళములే తగ్గింది, వెండి యునొక్క పాశంబు సంధింప నంతియ కొరంతయ్యే, ఇంకో తాడు పట్టుకొచ్చి ముడేసిన రెండంగుళాలే తగ్గింది. వాళ్ళ ఇంట్లో తాళ్ళు చాలా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ ఇల్లే ఓ గో సంరక్షణ నిలయం, అందువల్ల గోవుల్ని కట్టడానికి కోసం చాలా చాలా తాళ్ళు పట్టుకొచ్చి ఆర్బ్రిచ్చి మరీ తెప్పించేశారు జూటు మిల్లుల నుంచి, మొత్తం తాళ్ళన్నీ పట్టుకొచ్చింది ఆవిడ. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల క్రమ్మరన్ సుతుగట్టన్ బొజరీరాదయ్య జగజ్జాలములున్న బొజ్జగట్టన్ వశమే. వాళ్ళమ్మ లోపలికి వెళ్ళి ఈ తాళ్ళన్నీ పట్టుకొచ్చి ఒక తాడు కొట్టు ముడేసింది. ఎన్ని తాళ్లకు ముడిపెట్టి ఆ నడుముని రోటికి కట్టాలనుకున్న ఆయన బొజ్జ మాత్రం దొరకట్ల, రోలు కంటే సరిపోయింది ఒక కొస. ఈ రెండో కొస మాత్రం ఆయన పొట్ట కట్టాలంటే ఆ పొట్టకి సరిపోవడం లేదు, ఎప్పుడు రెండంగుళములే తగ్గుతోంది. ఎందుకని, ఈ బొజ్జ మామూలు బొజ్జ కాదు, ఏదో పద్మాగర్ గారి పొట్ట అంటే ఇంత బొజ్జ కాబట్టి కట్టేయచ్చు, కాస్త పెరిగినా కశ్యప్ గారి బొజ్జ కట్టచ్చు, కానీ అవి జగజ్జాలములు ఉన్న బొజ్జయే. ఎన్ని లోకాలు ఉన్నాయి, లోకంలో కడుపులో భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, గోలోకం, తపోలోకం, సత్యలోకం, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాదులు, ఇంకా ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇన్ని బ్రహ్మాండములున్న బొజ్జని కట్టాలంటే ఈ తాళ్ళు ఏమి సరిపోతాయి, అందుకే ఆ బొజ్జ మాత్రం దొరకట్లేదు. ఆవిడ ముఖం అలిసిపోయింది, ముఖానికి చెమట పట్టింది, కొప్పు వీడిపోయింది, పువ్వులు రాలిపోయాయి. ఎవరూ కట్టలేని కృష్ణుడిని కట్టాలనుకున్నది, కంకణం కట్టుకుంది, గట్టిగా కంకణం కట్టుకుంది. అటువంటి తల్లిని చూచాడు, పిచ్చమ్మ నన్ను ఎవరూ కట్టలేరు కానీ నీకు మనస్సులో బాగా నేనంటే ప్రేమ కదా, సర్లే నీకోసం దొరుకుతాను అనుకుని కట్టుకో అన్నాడు. అలా అనగానే సరిగ్గా పొట్టకు సరిపోయింది తీశాడు తాడు. ఆయన సంకల్పించగానే రెండంగుళాలు సరిగ్గా సరిపోయింది. ఆవిడ తెల్లబోయి, ఎన్ని ప్రయత్నములు చేసినా కట్టలేని ఈ బొజ్జ హఠాత్తుగా దొరికింది, ఇదంతా కనికట్ట, మాయా, మనోభ్రాంత, ఇంద్రజాలమా అనుకుని నివ్వెరబోయి లోపలికి వెళ్ళిపోయింది. ఇంతకీ ఎందుకు దొరికాడు, దానికి ఒక కారణం ఉంది. వాళ్ళ ఇంటికి ఎదురుగా 2 చెట్లు ఉన్నాయి, అవి జంటగా ఉంటాయి, పక్కపక్కనే ఉండే మద్ది చెట్లు. మద్ది చెట్లు సంస్కృతంలో అర్జున వృక్షం అంటారు, అర్జున అంటే మద్ది. అవి యమళ కవలలు, యమళ అనే శబ్దానికి ఏమిటి అర్థం, కవల. యమళార్జున భంజనానికి ఇంగ్లీష్లో ఒక ఆయన ట్రాన్స్లేషన్ చేశాడు తెలుసుగా మీకు, భాగవతం ఇంగ్లీష్లో రాసి యమళ్ళండి అర్జున్ అన్నాడు వాళ్ళకి పేరుట. ఓరి దంపతగేది, ఇదేం కొత్త వ్యాఖ్యానం అనుకున్నాను నేను. యమళ్ళండి అర్జున, యమళార్జునం అంటే వాడి దృష్టిలో యమళ్ళండి అర్జున్ అనుకున్నాడు. యమళార్జునవులు అంటే కవలలుగా ఉన్న మద్ది చెట్లు, వాళ్ళ అసలు పేరు నలకోవర మణిగ్రీవులు, అంతేగాని యమళ్ళు అర్జునులు కాదు. కానీ ఇది కూడా బాగుందినండి పేరు, మీ పిల్లలకు కూడా పెట్టుకోండి చక్క. పూర్వం కుబేరుడి కుమారులైన నలకోబరమణి గ్రీవులు నారద శాపం వల్ల ఈ వీరేపల్లెలో నందుని ఇంటికి ఎదురుగా జంట మద్ది చెట్లే పుట్టారు. వాళ్ళకి శాప విముక్తి కలగజేయడం కోసమే కృష్ణుడు ఇంత గందరగోళం చేశాడు. దీని వెనక ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉంది. వాళ్ళకి శాప విముక్తి కలగజేయడానికి తనను తాను రోటికి బంధింపజేసుకున్నాడు. ఇప్పుడు వాటికి శాప విముక్తి కలగజేయడానికి ముందుకు దూకాడనగానే ఈ కథ వింటున్న పరీక్షిత్తుకు అనుమానం వచ్చింది. నారదుడు ఎందుకు శపించాడు? కుబేరుడు కొడుకులైన నలకోబరమణి గ్రీవులు ఇలా మద్ది చెట్లుగా ఎందుకయ్యారు? ఈ కథ కూడా నాకు చెప్పు, లేకపోతే రాత్రికి నిద్ర పట్టదు అనగా అప్పుడు ఆయన ఇలా చెప్పాడు. మున్ను కుబేరుని కుమారులు నలకోబర మణిగ్రీవులను గుహ్యకులు శంకర కింకరులై అహంకరించి వెండి కొండ మీద పాడెడి చేడియలం గూడికొని కరేణు సంగతంబులైన ఏనుంగుల భంగి సురంగంబులైన మందాకిని తరంగంబుల వ్యవస్థులై జలక్రీడలాడుతున్న సమయంబున దేవర్షి అయిన నారదుండచ్చోటికి విచ్చేసిన చెచ్చెర అచ్చెలువులు వలువులు ధరించిరి. మదిరా పాన పరవశులు కావున వారలు వ్యవస్థులై వెలంగుతున్న నారదుండు వారల శపించువాడై ప్రతీకంబుగానొక్క గీతంబు పాడి వినుము. సంపన్నుండురు గానలేడు తనువును సంసార నమ్మి హింసింపం చూచు దరిద్రుడెత్తువడి సుష్కీభూతుడై చిక్కి హింసింపం దాత్మకు అంజులనాత్మకును సములుగా చింతించునట్లౌట తత్సంపన్నాంధుల కంజనంబు విని మీ దారిద్ర్య ఊహింపగన్ కలవాని సుతులమనుచును కలకంఠులతోడగూడి కానరు పరుడన్ కలలోనైనను వీరికి గల క్రౌ అడగించి బుధుల గలుపుట యొప్పున్ అని ఇట్లు ప్రకాశంబుగా నారదుండు ఓరి మేరలు స్త్రీ మదాంధులరు గావున నూరు దివ్య వర్షంబులు భూలోకంబున అర్జున తరువులై ఉండుండట మీద గోవింద చరణారవింద పరిస్పందంబున ముక్తులరై నారాయణ భక్తులరై పరమ సాధుభావ శ్రీ సంసక్తులరై సురలోక వ్యక్తులరై ఎదరు నాదు వాక్యము కథనన్ అన్నాడు. అసలు పోతన గారి యొక్క గద్యములు, ఆయన పద్యములు, ఆ బాణి, ఆ విధానమే వేరు. ఇప్పుడు దీనికి అర్థం చెప్పకపోతే ఎందుకు చప్పట్లు కొట్టారో తెలియదు. ఇంతకీ ఎందుకు చప్పట్లు కొట్టారు? నీ మొహం ఆపనే ఏం అర్థం కాలేదనా, లేక అద్భుతంగా ఉంది అని అనిపించిందే? సరే, మొత్తం మీద ఏదేమైతేనే దీని అర్థం ఏమిటంటే, పూర్వం పరమేశ్వరుడికి అత్యంత ఆత్మీయ మిత్రుడు భక్తుడు అయిన కుబేరుడికి చాలామంది పిల్లలున్నారు. అందులో ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళు చాలా అందగాళ్ళు, నలకోబరుడు మణిగ్రీవుడు, వీళ్ళిద్దరూ కుబేరపుత్రుడు. ఇంత అందగాళ్ళు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. ఎవరన్నా అందంగా ఉంటే పూర్వం నలకోబరుడులా ఉండేవారని వారు. ఇప్పుడు నిజంగా ఆయన చూస్తే నలకోబరుడులో అనిపిస్తాడు ఏమిటో, అంటే రిటైర్ అయిపోయిన నలకోబరుడు. మణిగ్రీవుడు వాడు అంతగాడు, జయంతుడు, వసంతుడు, వీళ్ళంతా అందంగా ఉంటారు. ఇక నేను మన్మథుడు అనుకోండి, ఆ మాత్రం అనుకోకపోతే ఇబ్బంది కనుక. ఈ నలకోబర మణిగ్రీవులు అనేవాళ్ళు గుహ్యకులు కదా, యక్షులు. అందువల్ల ఎప్పుడూ యువకులుగా ఉంటారు. వాళ్ళకి ఎప్పుడూ 30 ఏళ్ల వయస్సు దాటరు. వీరిద్దరికీ చాలా విద్యలు వచ్చు. అసలు వాళ్ళ యోగం ఎంత గొప్పదంటే, ఒకటి, వాళ్ళ నాన్నగారు శివభక్తుడు, శివుడికి ఎదురుగుండా ఉంటాడు కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా కైలాసానికి వెళ్ళగలరు. రెండవది, కుబేరుడుకున్న సంపద ఈ ప్రపంచంలో లేదు కాబట్టి వీళ్ళు పుట్టుకతో సంపద కలిగిన వాళ్ళు. సంపదతో పాటు రూప సంపద ఇక ఎంత అందగాళ్ళో చెప్పడానికి వీల్లేదు. దేవతలు కనుక అన్ని మహిమలు ఉన్నాయి వీళ్ళకి. ఇవి కాక సంగీతం, సాహిత్యం వచ్చు. మధ్యలో వాయించాలంటే వాళ్ళే, ఆర్కెస్ట్రా వాయించాలంటే వాళ్ళే, ఎడాపెడ ఎడాపెడ డోలు డోలక్కు వాయించగలరు. వీళ్ళు ఒకనాడు కైలాసానికి వెళ్ళారు. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు తాండవ నృత్యం చేస్తున్నారు. వాళ్ళు అలా తాండవ నృత్యం చేస్తున్న సమయంలో వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ పార్వతీ పరమేశ్వరుని నృత్యమునకు అనుగుణంగా మధ్యలో వాయించారు. వీళ్ళ వాద్య సహకారానికి పరమేశ్వరుడు పరవశించిపోయి అద్భుతంగా నృత్యం చేశాడు. ఆ నృత్యం అయ్యాక, నృత్తావసానం అయ్యాక నటరాజురాజు ఆనందించి, నాయనలారా, మిత్రపుత్రులారా, మీ వాద్య సహకారం వల్ల నేను బాగా ఆనందంగా నృత్యం చేశాను, పరవశించి నృత్యం చేశాను, అందుకే మిమ్మల్ని మెచ్చాను, కొలువిచ్చాను, మీరు చచ్చేదాకా ఉద్యోగం ఇస్తున్నాను. మళ్ళీ అడ్డాక్ పోస్ట్ కాదు. పాపం వీళ్ళని ఏమన్నాడు ఆయన, శాశ్వత ఉద్యోగం ఇచ్చేశాను, మీరు మంచి ఉద్యోగం ఇచ్చాను, ఇక మీదట నేను ఎప్పుడు తాండవ నృత్యం చేసినా మీరిద్దరూ మధ్యలో వాయించండి, మీకు తద్వారా శుభం కలుగుతుందని కానీ వాళ్ళు సంతోషించారు. శివుడికి వాద్య సహకారం ఇచ్చే భాగ్యం దొరకడం అదృష్టం కదండి. అందుకని అప్పటి నుంచి వాళ్ళు పరవశించి ఈశ్వరుడు ఎప్పుడైనా తాండవమాడినప్పుడు తమ వంతుగా వాద్య సహకారం అందించేవారు. కొంతకాలం పోయాక ఈ జనాలు ఉంటారుగా పక్కన వాళ్ళు, వాళ్ళు అన్నారు, నలకోవర మణిగ్రీవులారా, మీరు ఎంత గొప్పవాళ్ళు, మీరు మధ్యలో వాయిస్తూ ఉంటే ఆ వాద్యమునకు చెవులు ఆనందంతో పరవశిస్తున్నాయి. మీ వాద్య సహకారం వల్ల కదా శివుడు నృత్యం చేస్తున్నాడు. శివుడికి పెద్దగా డాన్స్ చేయడం రాదు, కానీ మీరు వాయిస్తూ ఉంటే చక్కగా నృత్యం చేస్తున్నాడు. నిజానికి శివుడికి ఇంత పేరు తెచ్చిపెడుతున్నది మీరే, పక్క వాద్యగాళ్ళు లేకపోతే శివుడు ఏం డాన్స్ చేస్తాడు అన్నారట. ఏకంగా ఏది శివుడికి తాండవం చేయటం వీళ్ళు నేర్పుతున్నారట. ఈ గొప్పతనం అంతా శివుడిది కాదు, పక్క సహకారంది. అనగా వీళ్ళు మొదట్లో వినలేదు కానీ క్రమక్రమంగా విన్నారు. ఈ పొగడ్తలు చాలా ప్రమాదం. కొంతకాలం పోయాక ఏమంటారన్నమాట, వీళ్ళు తెగ పొగిడేస్తారు, అసలు కశ్యప్ గారు లేకపోతే యజ్ఞమే లేదండి అంటారు. దాంతో ఆయన నిజం అనుకున్నాడా, గజం దూరంలో పడిపోతాడు. పద్మాగర్ గారు అసలు నిజంగా వీళ్ళు పారాయణ చెప్పితే మీరు ఎక్కడ ఉన్నారండి అంటారు అనుకోండి వాడిని. వాళ్ళు నిజంగా పోలు, పద్మాగర్ గారికి మనం లేకపోతే ఇంకెవళ్ళు లేరు, అసలు మనమే కదా అనుకున్నారనుకోండి, వాళ్ళకి ప్రమాదం. ఇక నేనున్నాను, నేను లేకపోతే వీళ్ళకి పురాణం ఎవరు చెప్తారనుకుంటే నేను పడిపోతాను. నేను లేకపోతే నా పూర్వం పురాణం చెప్పలేదని నేను చస్తే నా వెనకాతలు కొన్ని వందల మంది రారా. ఈ ప్రపంచంలో ఎవడు ఎవడిని నేను లేకపోతే బాగుపడ్డరు కూడా అంత భ్రమం మరొకట్లేదు. వాడు గుర్తుపెట్టుకోండి, నేను లేకపోతే అనే ప్రశ్నే లేదు. యుగయుగాలుగా ఈ భూమి మీద ఎంతోమంది పుడుతున్నారు, పెరుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు, ఈ పనులన్నీ సాగుతూనే ఉన్నాయి. మన అమాయకులం కదండి, ఈ సృష్టిలో ఎవరు లేకపోయినా ఏ పని ఆగదు, ఆగుతున్నారు కూడా భ్రమ. ఒకళ్ళని మించిన వాళ్ళు, ఒకళ్ళని మించిన వాళ్ళు, ఒకళ్ళు పుడుతూనే ఉంటారు. అలా పుట్టాలని, పుట్టి ధర్మ సంస్థాపన చెయ్యాలని కోరుకోవాలి తప్ప నేను లేకపోతే నాలాంటి వాడు ఇంకోటి ఉండడమై నువ్వేమైపోతావు అని అనకూడదు. కాబట్టి మీరేమనాలి, ధర్మస్య చెప్పండి, ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు. కాబట్టి ధర్మ సంస్థాపన కోసం అలా పుట్టాలి కృష్ణుడు లాంటి వాళ్ళని కోరుకోవాలన్నమాట. ఈ అహంకారం పట్టుకుంది నలకోబర మణిగ్రీవులకి, పొగడ్తల చెవికెక్కే బుర్ర తిరిగింది. అవునోస్, మనం లేకపోతే ఈ శివుడు తాండవం ఏం చేస్తాడు అనుకున్నారు. దాంతో అప్పుడప్పుడు శివుడికి కొలువులోకి వెళ్ళి వాద్య సహకారం అందించడం మానేశారు. 3:30-4 గంటలకు టీ ఇచ్చేవాళ్ళు తలుపు తట్టి టీ ఇవ్వడం మానేశారు, పలకడం మానేశారు శివుడికి. ఆ తర్వాత ఏమైందనమాట, క్రమక్రమంగా ఈ శివుడు కొలువు విడిచిపెట్టిన పాపం వల్ల వ్యసనములు పట్టుకున్నాయి. చుట్టుపక్కల వాళ్ళు చేరతారుగా, సరదాగా ఒక చుక్క పోసుకుంటే ఇంకా బాగా వాయిస్తామని కానీ తాగడం మొదలెట్టారు, తెగ తాగడం మొదలెట్టారు, మళ్ళీ ఫారిన్ బ్రాండ్ కూడా తాగడం మొదలెట్టారు. దీనికి తోడు అందగాళ్ళు తాగుడు ఈ పొగడ్తల వల్ల స్త్రీలు చేరారు. రంభ, తిలోత్తమ వంటి అప్సరసల పక్కన చేరారు. ఇక వీళ్లతో కలిసి తాగి తప్పతాగి తందనాలు ఆడడం మొదలెట్టారు. ఒకనాడు వీళ్ళు శివతాండవం విడిచిపెట్టి ఆకాశగంగ మందాకిరి కేదారం దగ్గరకు వచ్చారు. కేదార క్షేత్రంలో ఇంతగా జనం ఉండరు కనుక, పైగా ఎగువు కదా, ఇక్కడ మనం గుడి దగ్గర ఉంటే కొంతైనా జనం ఉంటారు కానీ ఇంకా పైన అసలు అక్కడ ఎవరు ఉండరు. అక్కడ ఒక రోజున ఇది కేదారం దగ్గర మందాకిని దగ్గరకు వచ్చి ఇక్కడ దాకా తాగేశారు. మదిర పాన పరవశులు అన్నారు పోతల గారు. ఏమన్నారు, మదిర పాన పరవశులు. మద్యం తాగడం వల్ల తమను తాము మర్చిపోయారు, వేరే లోకంలోకి వెళ్ళారు. అలా వెళ్ళి ఆడవాళ్లతో కలిసి పూర్తిగా గుడ్డలిప్పి గంగానదిలోకి దిగి మందాకిరిలో ఒకళ్ళ మీద ఒక నీళ్లు దొల్లుకుని ఆడుకోవడం మొదలెట్టారు. అసలే అది దివ్యక్షేత్రం, అక్కడ వివస్త్రులై స్నానం చేయకూడదు, పైగా తాగి మరీ జలక్రీడలు ఆడుతున్నారు. సరిగ్గా సమయమునకు ఈశ్వర దర్శనమునకు మహానుభావుడు నారదుడు వచ్చాడు. దేవర్షి అయిన నారదుండ చోటికి విచ్చేసిన చెచ్చర అచ్చొలువలు వలువలు ధరించిరి, అది ఇందాకనే చదివిన వచనం. దేవర్షిని చూడగానే స్త్రీలు సిగ్గుపడి నీళ్లలోంచి బయటకు వచ్చి బట్టలు కట్టుకుని పక్కకి తప్పుకున్నారు. కానీ వీళ్ళు మదిర పాన పరవశులుగా ఉన్న వివస్త్రులై మెలంగుతున్న తెగ తాగిన వైకుల్లో ఉండి ఎందుకు అలా వెళ్ళిపోతారు, బోడి మునిగాడు వస్తే మనం నీళ్లలోంచి లేవాలా, బట్టలు కట్టాలా, ఇందులోనే ఉందాం, బ్రహ్మచారి గారికి సంసారం అంటే నేర్పుదాం, రండి రండి అన్నారట ఈ లోపల ఉన్న సరుకు వల్ల. దాంతో నారదుడు ఆగ్రహించాడు. సాధారణంగా నారదుడికి కోపం రాదు, నారదుడికి కూడా కోపం తెప్పించారు ఈ మూర్ఖులు తమ ప్రవర్తనతో. గురువులకు కోపం తెప్పించడానికి కర్మ కాకపోతే గురువులు పాదాలు పట్టుకుని ఆశీర్వచనం పొందాలి, కానీ వాళ్ళకు కోపం తెప్పించడానికి పిచ్చవేషాలు కాకపోతే. దాంతో నారదుడు ఆగ్రహించి, ఓరి ఐశ్వర్యం పెరిగితే జ్ఞానం పెరగాలి. కొంతమంది ఉంటారు ఎంత డబ్బు పెరిగినా అంతకంతకీ అహంకారం జోలికి వెళ్ళక వినయం పెంపొందించుకుంటారు. కొంతమంది మూర్ఖులు 4 రూపాయలు రాగానే కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో కన్ను మిన్ను కానరు, పేదవాళ్ళని హింసిస్తారు. అందుకే ఏ దౌర్భాగ్యుడికైనా సంపద పెరిగినప్పుడు అహంకారం పెరిగితే నెత్తి మీద 2 మొట్టికాయలు మొట్టి వాడిని దరిద్రుని చెయ్యాలి. దరిద్రుడికి దారిద్ర్యంలో ఉన్న కష్టాలు తెలుసు. అయ్యో తిండి లేక ఇల్లు లేక నేను ఎంత బాధపడుతున్నానో, ఈ తక్కిన వాళ్ళు ఏమైపోతారో అని వాడు ఇక మీదట భవిష్యత్తులో ఎప్పుడూ సాటి పేదవాళ్ళని చులకన చెయ్యడు. మీకు డబ్బు ఎక్కువయ్యింది, పదవి వచ్చింది, జ్ఞానం తగ్గింది, అహంకారం పెరిగింది, వ్యసనములు పెరిగాయి, కాబట్టి మిమ్మల్ని మళ్ళీ ఏం చేయాలి, జ్ఞానవంతుల్ని చెయ్యాలి. కలవాని పిల్లవాళ్ళం, డబ్బున్నవాడి పిల్లవాళ్ళం అనుకుని కలలో కూడా మాలాంటి వాళ్ళని పట్టించుకోకుండా పోతారట్రా. మీ కొవ్వంతా అణిగిస్తాను. మీరిద్దరూ స్త్రీలతో కూడి మదాంధులయ్యారు కాబట్టి భూలోకంలో జంట మద్ది చెట్లై పడండి, పక్క పక్కనే చెట్లు కింద పడి ఉండండి, కవల పిల్లలుగానే ఉండండి. అక్కడ కూడా ఇక్కడ కవలలే, అక్కడ కవలలుగానే ఉండండి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 100 దివ్య వర్షాలు ఉండండి. 100 దివ్య వర్షాలు అంటే 12,000 మానవ సంవత్సరాలు అని అర్థం. అంతకాలం అక్కడ పడి ఉండండి. అలా పడి ఉండగా ఈ జనాలు వచ్చి మిమ్మల్ని హింసిస్తారు. కొందరు వచ్చి లవ్ సింబల్స్ చెక్కి, కొమ్మలు నరికి, చిగుళ్ళు పీకి, కత్తులతో పొడిచి, గొడ్డళ్లతో కొడుతూ ఉంటే హింసను అనుభవించండి, బాధపడండి, ఎండకి వానకి చలికి తట్టుకుని గిజగిజలాడిపోండి.